Now you are listening to Mayan Media, the voice of India.
మొక్కపాటి నరసింహశాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం నవల 1925లో ప్రచురితమై ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ హాస్య నవలని మీకందరికీ అందించాలనే ఉత్సాహం ఆలోచన తప్ప అది ఎలా చేయాలో అస్సలు తెలీదు. కాబట్టి ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే మన్నించి మా ఈ చిన్న ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తూ మీ శిరీష వారణాసి. ఆ శబ్దం సద్దుమణగ్గానే నేను లేచి మందహాసంతో నలువైపులా పరికించి నేను కూడా మా హెడ్ మాస్టర్ గారి పద్ధతిని సభాయై నమః అని చేతులు జోడించి, మహాజన్లారా, సోదర విద్యార్థులారా, మా పూర్వపు ప్రస్తుతపు ఉపాధ్యాయులకు నన్నెంతో ఆదరంతో అభిమానంతో గౌరవంతో అతిశయోక్తులతో మీకు పరిచయం చేసిన మా హెడ్ మాస్టర్ గారికి అనేక కృతజ్ఞత గౌరవపూర్వక నమస్కార సహస్రములు భక్తి వినమ్రతతో అర్పిస్తున్నాను. మొన్నవారు మా ఇంటికి స్వయంగా దయచేసి నన్నిక్కడికి రమ్మని ఆహ్వానించినప్పుడే నేనెంతో సందేహిస్తూ అంగీకరించాను. ఎందుచేతనంటే నేను మీలాగనే ఈ స్కూల్లో చదువుకున్నవాణ్ణి. నా విద్యాభ్యాసం కూడా ఇప్పుడున్న గురువుల వద్దనే. అప్పుడప్పుడు వారి ఆగ్రహంతోటో అనురాగంతోటో తగిలించిన చురకలు ఇంకా మరవలేదు గూడాను. నేను ఆ రోజుల్లో చాలా అల్లరి చేసేవాణ్ణన్న విషయం శిక్ష పొందినప్పుడు కాకపోయినా తర్వాత తెలుసుకోగలిగాను. ఆనాడు నేను నా సహాధ్యాయులు చేసిన చిలిపి చేష్టలు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుండేవి. ఇవన్నీ మా ఉపాధ్యాయుల సహనానికి ఎంత పరీక్షగా ఉండేవో తర్వాతను ఎప్పటికోగాని తెలుసుకోలేకపోయాను. ఆనాటి అల్లరి చేష్టొకటి ఈ క్షణంలో నాకు జ్ఞప్తికి వస్తున్నది. ఒకరోజున ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ రోజున నేను బడికొచ్చేసరికి 40-50 మంది విద్యార్థులు వీధిలో ఉండే చాకలి గాడిదలు రెండింటిని ఎలాగో కష్టపడి పాఠశాల ఆవరణలోకి మళ్లించి తలుపులు బంధించి వాటిని అటూ ఇటూ పరుగులెత్తిస్తున్నారు. అవి హడలిపోయి బయటకు పోయే మార్గం లేక చాలా కంగారుగా ఓండ్రపెడుతూ పరిగెడుతున్నాయి. ఇంతలో నేను మరికొందరు స్నేహితులతో వచ్చాను. తలుపు మూసి ఉండటము లోపల హడావిడి చూసి నా పిలుపు విని తలుపు తీసేవారెవ్వరూ లేక కాంపౌండ్ గోడలు దూకి రంగంలోకి దూకాం. అక్కడ కుర్రవాళ్లను, ఏమిట్రా ఈ గొడవ అని అడిగి తెలుసుకొని ఆ ఆటలో మేము కూడా ఉత్సాహంగా ప్రవేశించాం. ఇంతసేపటినుంచి గాడిదల చేత గాడిద గత్తర చేస్తున్న కథానాయకుణ్ణి పిలిచి, ఇలా కాదురా అబ్బాయి, సరి అయిన పద్ధతి నేను చెప్తాను విను అనేసరికి వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ చెప్పండి చెప్పండి అంటూ అమితోత్సాహంతో, మళ్లీ మాస్టర్ రాకుండా త్వరగా తెవల్చండి అని మమ్మల్ని హెచ్చరించారు. అయితే మీరెవరైనా వెళ్ళి గట్టివి 2 తాళ్లు సంపాదించండి, ఈ గాడిదల్ని కట్టేసి సర్కస్ చేయిద్దాం అన్నాను. ఇద్దరు ముగ్గురు కుర్రవాళ్లు త్రాళ్ల కోసం పరుగుపెట్టారు. ఓ కుర్రవాడు మట్టుకు తాపీగా అక్కడే నాకేసి చూస్తూ నిలబడి, ఒక మాట మనం చెప్పగానే విని అవి సర్కస్ ఎలా చేస్తాయండి అన్నాడు. ఏడ్చినట్టే ఉన్నాయి నీ తెలివిదాట్లు, చూస్తూ ఉండు. వీటినెలాగూ తీసుకొచ్చారు గనకను ఇవాళ పంచమి గురువారం గనకను వాటికి శిక్షణ ఇవాళ్నుంచి ప్రారంభిద్దాం. ముందు నువ్వెళ్ళి కాస్త సిరా తీసుకొచ్చి వాటి తోకలకుగాని ముఖానికిగాని పట్టిస్తే మన గాడిదలన్న సంగతి మనకు గుర్తుంటుంది. ఈవేళకు మళ్ళేనే రోజూ వాటిని శ్రమపడి బళ్ళోకి తీసుకొస్తే 1 గంట పొద్దున్న వీలైతే 1 గంట సాయంకాలం కూడా వీట్లకి సర్కస్ విద్య నేర్పుదాం. అది మనకు సరదాగానూ కాలక్షేపంగానూ ఉంటుంది. ముందు ముందది చాకలి మూటలు మొయ్యకుండా ఏదైనా సర్కస్ కంపెనీలో చేరి దర్జాగా బ్రతికే అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం. ఏమంటావు అన్నాను. అతను, అక్కడున్న తక్కినవాళ్లు ఏకగ్రీవంగానూ కరతాళ ధ్వనులతోనూ తమ అంగీకారం వ్యక్తపరిచారు. ఇంతలో ఇద్దరు కుర్రవాళ్లు ఎలాగో 2 తాళ్లు 2 చింతపరికలు పట్టుకొని ఓగరుస్తూ పరుగెత్తుకొచ్చారు. ఈ విద్యార్థుల మధ్యనుంచి గాడిదలు ఉడాయించడానికి దారిలేక ఏదో తమ ప్రాణం మీదకు వస్తుందనే ఆలోచన లేక అంత ఆలోచనే ఉంటే అవి గాడిదలు ఎందుకు అవుతాయిలేండి. అడలిపోతూ మా అందరికేసి జాలిగా చూస్తూ మధ్య మధ్యను కొంత భయంతోనూ కొంత సంతోషంతోనూ హుర్రే అన్నట్టు ఓండ్రిస్తూ నిలబడ్డాయి. ఈ తాళ్లతో ఆ గాడిదలను కట్టడం ఎలాగా అని ఆలోచిస్తుంటే అతి తెలివైన ఒక కుర్రవాడు మేకపిల్లను ఆవుదూడలను పట్టుకుంటున్నట్టుగా ఆ గాడిద చెవులు పట్టుకున్నాడు. ఈ మోటు సరసంతో ఆ గాడిద ఎగిరి దన్నింది. వాళ్ళు మొర్రోమని పారిపోయారు. రెండో గాడిద తన్నెవ్వరూ ఏమీ చెయ్యకపోయినా తోటి గాడిదకు సానుభూతి చూపడం కోసం గిర్రున తిరిగి కనబడ్డవాళ్లని కనబడినవాళ్లని తనడం మొదలుపెట్టింది. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే సింపథెటిక్ స్ట్రైక్, కాదు కాదు సింపథెటిక్ కిక్ అనాలి. ప్రేక్షకులందరూ దుష్టులకు దూరంగా ఉండవల్లనే సంగతి జ్ఞప్తిగా దూరంగా తొలగిపోయారు. మొదటిగాడిదను నలుగురు కుర్రవాళ్ళు ఎలాగో తంటాలు పడి నాలుగు కాళ్లకు బంధం వేశారు. నేను చింతబరగోడి పుచ్చుకొని ఆ మధ్యను ఈ ఊళ్ళోనే చూసిన సర్కస్ పద్ధతిని గాడిదను ఒక్కడి తగలనిచ్చి అప్ అప్ అని కేకవేశాను. అసలే గాడిద. ఆ పైన ఈ కంగారుతో మతి స్థిమితం తప్పింది. చాకలి భాష తప్ప మరో భాషను ఎప్పుడు వినియరగని ఆ గాడిదను అప్ అంటే ఎలా అర్థం అవుతుంది? నయాన్న భయాన్న ఎన్నో విధాలు చెప్పాను. ఎంతకు వినకపోతే మళ్ళీ రెండు తగలనిచ్చి ఓయి వెర్రిగాడిది కొడక అప్ అన్నప్పుడు రెండు కాళ్ళు పైకెత్తాలి తెలిసిందా అని ముందు కాళ్ల మీద మళ్ళీ రెండు తగలనిచ్చాను. సర్కస్ రింగులో కథం తొక్కడం నేర్పుదామని నెమ్మదిగా మెడకు కట్టిన తాడును ఒకణ్ణి పట్టుకోమని ఆ గాడిదను ముందుకు లాక్కువెళ్లమన్నాను. అప్పటిదాకా అది గాడిదే అనుకున్నాను గాని ఏనుగనుకోలేదు. చచ్చిన అడుగు తీసి అడుగు వేయించడం నాకు సాధ్యం కాలేదు. ఎలాగైనా ఈ ఒక్క ఫీటైనా ఈరోజు చేయించి తీరాలని పట్టుదలగా పనిచేస్తున్నాను. కొంతసేపైన తరువాత ఇంతవరకు ఉన్న కోలాహలం అంతా చల్లారి ఎంతో నిశ్శబ్దంగా ఉండడం గమనించి నాలుగు వైపులా చూసేసరికి అక్కడ అది వరకు ఉన్న విద్యార్థి బృందం అంతా మాయమైపోయారు. ఇదేమిటి వింత అని వెనక్కిదిరిగి చూతును గదా, గేట్ అవతల నుంచి మా హెడ్ మాస్టర్ గారు మరికొందరు ఉపాధ్యాయులు మమ్మల్ని తదేక దృష్టితో చూస్తున్నారు. నాకు నిలువెల్లా కంపం వచ్చి పరిగెత్తబోయాను. నా అవస్థ చూసి ఆ గాడిదలు నాకంటే ముందే తెలివి తెచ్చుకొని నన్ను చూసి వెకిలిగా నవ్వినట్టు ఓండ్రిస్తూ పరుగుపుచ్చుకున్నాయి. అప్పటికి నాకు చైతన్యం వచ్చి పారిపోదామని ప్రయత్నం చేస్తుండగా మన హెడ్ మాస్టర్ గారు ఎంతో ఆప్యాయంగా, నాయనా పారతీశాం, ఈ గేటు తీస్తావా బాబు? మేం కూడా వచ్చి నీకు కొంత చేతనైన సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం అన్నారు. వారి మాటలకు అర్థం ఏమిటో నాకు సరిగ్గా బోధపడక ఎలాగో కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి గేటు గడియ తీశాను. హెడ్మాస్టర్ గారు ఆప్యాయంగా నా భుజం మీద చెయ్యి వేశారు. వెనకనున్న ఉపాధ్యాయులంతా విరగబడి నవ్వబోయి బలవంతాన ఆపుకుంటున్నారు. నా భుజం మీదున్న గురువుగారి హస్తం ఏదో ఇనపగుండులా ఉండి క్షణక్షణం బరువెక్కుతున్నట్టు తోచింది. నన్ను నెమ్మదిగా నడిపించుకొని హెడ్మాస్టర్ గారు వారి గదిలోకి తీసుకెళ్లారు. తక్కిన మాస్టర్లంతా వారి కామన్ రూంలోకెళ్ళి మమ్మల్ని గురించే కాబోలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. మొదటి గంట కొట్టారు. హెడ్మాస్టర్ గారు తాపిగా కూర్చుని నా భుజం మీద చెయ్యి తీసేసి, ఏమిటో ఈ పార్వతీశం, మనకున్న గాడిదలు చాలక పైగాడిదలను కూడా తీసుకొచ్చి ఏదో గాడిదగత్తరు చేస్తున్నావేమిటి అన్నారు. వారు కోపంగా అన్నారో హేళనగా అన్నారో ఆదరంతో అన్నారో నాకేమీ అర్థం కాలేదు. ఏదో చెప్పరాని భయం, గుండెల్లో దడ, కాళ్లల్లో వణుకు, కళ్ళ వెంట నీళ్లు వచ్చినాయి. ఏం బాబు పార్వతీశం మాట్లాడవేమి అన్నారు మళ్ళీ ఆయన. ఎంత నెమ్మదిగా అన్నా నా చెవిని చేరేటప్పటికీ ఏదో పెద్ద ఉరుములాంటి శబ్దం వినవచ్చింది. నేను గజగజలాడుతూ చేతులు జోడించి, ఏమీ లేదండి గాడిదలను అన్నాను. నేను గజగజలాడుతూనే, అవి అండి అంటే ఆ గాడిదలండి, ఎలాగో వచ్చాయండి, ఎందుకొచ్చాయా అనుకున్నానండి, మేమందరం అలాగే అనుకున్నామండి అన్నాను. దానికేముంది, మిమ్మల్ని చూడ్డానికి వచ్చుంటాయి అన్నారు నెమ్మదిగా. బయటికి పొమ్మంటే మేం చెప్పిన మాట వినలేదండి, ఎవరు చెప్పినా వినలేదండి. ఏమిటి, ఎవరి మాట వినలేదు, ఆఖరికి నీ మాట కూడా వినలేదు? చాలా చిత్రంగా ఉంది, ఇంతకీ ఏం చెప్పావు దాంతోటి అన్నారు హెడ్ మాస్టర్ గారు. వారి ధోరణి నాకేమీ అంతుపట్టలేదు. తమరు వచ్చేటప్పటికి అవి ఇక్కడ అంతా గల్లంతు చేస్తుంటే బయటకు పొమ్మని చెప్పాను, నా మాట వినకపోతే అసలే గాడిదలు కదా అని ఈ బరికితో 2 తగలిచ్చాను. ఇంతట్లో తమరు దయచేశారు అన్నాను. ఆహా, అలాగా, అంతేనన్నమాట, ఇంకేం చేయలేదన్నమాట. ఓ గాడిద గాళ్లకు బంధాలు వేసినట్టుందే, కొంపదీసి అవే బంధాలు వేసుకునొచ్చాయా లోపలికి అన్నారు హేళనగా. లేదండి పాపం, బంధాలు వేసుకోవడం వాడికేం చేతవుతుంది, మనకుర వాళ్లే ఎవరో వేశారండి. అవి కాంపౌండ్ అంతా గంతులు వేస్తూ మొక్కలన్నీ పాడు చేస్తుంటే నేనే బంధం వేయమన్నాను. పాపం 4 కుర్రవాళ్లు వద్దు మొర్రో అని ఆ గాడిదలు తన్నుతున్నా లక్ష్య పెట్టకుండా బంధం వేశారు. వాటిని తమకు అప్పచెప్పడమో లేకపోతే బంట్రోతు వీరాస్వామి చేత దొడ్డికి తరలిచ్చడమో చేద్దాం అనుకున్నాం. అంతేనండి, పొరపాటేనండి, తప్పేనండి. ఆ మధ్య ఈ ఊరొచ్చిన సర్కస్ చూశానండి, అందులో వాడు గుర్రాలు గాడిదలు ఇంకా ఎన్నో జంతువుల చేత ఎన్నో తమాషాలు చేయించాడండి. ఇవి కూడా చెయ్యగలవేమో చూద్దామని వాళ్ళు కేకేసినట్టుగా నేను కూడా కేకలేస్తున్నాను. అంతకంటే ఏమీ లేదండి, తప్పు మాట ఏమీ అనలేదండి, అంటే ఒట్టండి అన్నాను. అబ్బెబ్బే, దానికి ఒట్టు కూడా ఎందుకు, నీ మాట మీద నాకు నమ్మకమే. నా రాకమూలాన్న దానికి పాఠం సాగలేదన్నమాట. పోని, రేపు రమ్మని అనకపోయావు నాయనా అన్నారు. చిత్తం, నేనా మాట అనలేదుగానిండి, మళ్ళీ కనబడితే కొంత ప్రయత్నించి వీటిని లొంగ తీయవచ్చునేమో అనే ఊహ కలిగిన మాట వాస్తవమేనండి అన్నాను. భేష్, బాగుంది, నేనూహించినట్టుగానే నువ్వు అనుకున్నావన్నమాట. ఈ శిక్షణలో నీకు సహాయం ఎవరు నాయనా అన్నారు. ఒకరేమిటండి, ఇక్కడున్న 100 నాతో సహకరించిన వాళ్లేనండి. ఏమిటి, నేను వచ్చేటప్పటికి నీవు తప్ప ఎవ్వరూ లేరే, అంతకుముందు 100 దాకా ఉన్నారా? అయితే ఆ కొత్త గాడిదల మాట ఎలా ఉన్నా ఈ పాత గాడిదల సంగతి ఏదో తేల్చాలి, నీ సహాధ్యాయులు ఎవరో చెప్పమ్మా అన్నారు. నా ప్రాణాలు నిలువునా పోయినాయి, ఎవరని చెప్పను, నాకేమీ తోచలేదు. ఆ మాటే వారితో మనవి చేసుకున్నాను. బాబు, నేనేమీ చెప్పలేనండి, నేనొచ్చేసరికి ఎవరో కుర్రాళ్ళు ఈ గాడిదలను తరుముతున్నారండి. అలా కాదర్రా, ఇలా సర్కస్ చేయిద్దామని నేనన్నానండి, వాళ్ళందరూ నా చుట్టూ మూగారు, అందులో ఎవరూ ఎవరని చెప్పగలను అన్నాను. అవును పాపం, కష్టమే, అంతమంది నిజంగా ఉంటే అన్నారు. నిజమేనండి, ఎంత ఒట్టు పడితే అంత ఒట్టు అండి, నేను ఎప్పుడూ అబద్ధం ఆడనండి, అలవాటు లేదండి, అసలు చేత కాదండి అన్నాను 2 చేతులు జోడించి. మళ్ళీ వారొక పెద్ద నవ్వు నవ్వి, ఓరి వెర్రి పార్వతీశం, ఎంత అమాయకుడివిరా, నిన్ను చూస్తే జాలి వేస్తోంది, నా విధి నేను తప్పకూడదు కదా, నీ చేతిలో బెత్తం ఇలా ఇచ్చి 2 చేతులు చాపమ్మా అన్నారు. నేను హడలిపోతూ 2 చేతులు చాపాను. 2 చేతుల మీద 2 4 దెబ్బలు పడ్డాయి. వారి ముఖం చూడలేక పొంగి వస్తున్న కన్నీర్ను ఆపుకోలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాను. ఇక వెళ్ళు నాయనా అన్నారు. ఆ మాట అంటుంటే ఆయన కంఠం కొంచెం కంపించింది. అటువంటి దయార్ద హృదయులు కూడా నన్ను శిక్షించవలసి వచ్చేటట్లుగా చేశానంటే వారి మనస్సు ఎంత క్షోభ పెట్టానో మీరే ఊహించుకోగలరు అన్నాను. అంటుంటే నా కంఠమూ కొంచెం కంపించింది. నేనొకప్పుడు ఎంతో తెలివైన వాడినని, చురుకైన వాడినని, ఉత్తమ తరగతిలో అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణున్నాయి, మన ఉపాధ్యాయులకు పాఠశాలకు పేరు ప్రతిష్టలు తెచ్చేవారిలో ఒకణ్ణవుతానని కలలుకనే మా పెద్దలకు ఉపాధ్యాయులకు కూడా ఆశాభంగం కలిగించాను. ఒకనాడు పరమ శాంత స్వభావులు, దయార్ద్ర హృదయులు అయిన మన ప్రధానోపాధ్యాయులు కూడా ఆగ్రహావేశులయ్యేటంత అల్లరి చేసి వారిచేతను కూడా దెబ్బలు తిన్నాను. అటువంటి అల్లరి చిల్లరగా తిరిగేవాణ్ణు ఏదో శుభముహూర్తాన ఎవరో మాటవరసకిచ్చిన సలహా తీసుకొని ముందు వెనక ఆలోచించకుండా, నా శక్తి సామర్థ్యాలు అంచనా వేసుకోకుండా, నాకు సలహా ఇచ్చిన వారితో మాటైనా చెప్పకుండా, మొగల్తూర్ నుంచి నర్సాపురమో సకినేటిపల్లో అంతర్వేదో వెళ్లడం కాబోలనుకొని ఇంగ్లాండుకు మూటా ముల్లి గట్టుకొని ప్రయాణమయ్యాను. దారి పొడవునా క్షణక్షణము ఎన్ని ఇబ్బందులు పడ్డానో, ఎంత అవివేకంగా ప్రవర్తించానో తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది. అవన్నీ మీ ఎదుట ఏకరువు పెట్టి కాలహరణం చేయడం నాకు సబబుగా తోచటం లేదు. అదీ కాక ఎప్పుడో ఒకప్పుడు అవన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని ఒక కథగా వ్రాయవల్లనే దూరాలోచన కూడా బయలుదేరింది ఈ మధ్యన. ఈనాడు మీకందరికీ చిరపరిచితుడును అల్లరివాణ్ణి అయినను ఇక్కడికి తీసుకొచ్చి ఈ సన్మానం ఎందు చేస్తున్నారో, నేనేరీతిగా దీనికి అర్హుణ్ణో నాకు అర్థం కావటం లేదు. అయినా మీ అందరి అపూర్వ ఆదరాభిమానాలకు పాత్రుణ్ణైనందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇకను అక్కడ సంఘ జీవితం, విద్యా విధానం గురించి మనం నేర్చుకోవాల్సింది బోలెడంతుంది. నిత్య జీవితంలో కూడా వారి పద్ధతులెన్నో మనకు అవశ్యం అనుసరణీయములు. వారి దైనందిన జీవితంలో, వ్యవహారాలలో, వ్యాపారాలలో ఎంతో మర్యాద న్యాయము కనబడుతుంది. భోజన పదార్థాల్లో, పాలల్లో ఎక్కడా మనకు అలవాటైన కల్తీ అనేది ఉండదు. చంటిపిల్లలు వెళ్ళినా పెద్దవాళ్లు వెళ్ళినా తూకంలో మోసం అనేది ఉండదు. అసలు వాళ్లకు అబద్ధం ఆడడం చేతనవుతుందా అనిపిస్తుంది. నేనున్నంతకాలం నిత్య వ్యవహారంలో ఎక్కడా ఏ విధమైన అన్యాయం నాకు కంటపడలేదు. అన్నిటికంటే చిత్రం ఏమిటంటే, నేనొకరోజున ఏదో పనిమీద ఆ ఊళ్ళో ఒక రైల్వే స్టేషన్కు వెళ్ళి నా పని చూసుకుని వచ్చేటప్పుడు పుస్తక విక్రయశాలలో కొన్ని పత్రికలు కొనుక్కొని తొందరగా బయటకొస్తుంటే నా జేబులో పర్సు నాకు తెలియకుండా జారిపోయింది. నేను గమనించకుండా వెళ్ళిపోయాను. ట్రామ్ ఎక్కిన తరువాతను జేబు తడుముకుంటే ఏమీ కనబడలేదు. నేను కండక్టర్తో చెప్పి మధ్యలో దిగిపోయి నా బసకు నడిచి వెళ్లాను. తరువాత వారం 10 రోజులకు నేను మళ్లీ ఆ స్టేషన్కు వెళ్లి వస్తుంటే ఆ పుస్తకశాల అతను నన్ను గుర్తించి పిలిస్తే నేను దగ్గరికి వెళ్లాను. మళ్లీ అక్కడ కొత్తగా కనబడ్డ పత్రిక ఏదో కొని డబ్బులిచ్చి రాబోతుంటే, మీకు ఈ రోజున ఒక చిన్న బహుమతి చేయాలని ఉంది అన్నారు. ఈ వేళ వద్దులే, నా పుట్టినరోజు వచ్చినప్పుడో, నేను పెళ్లి చేసుకునేటప్పుడో నీకు చెప్తాను, అప్పుడిద్దుగాన్లే అని పోబోతుంటే నన్ను బలవంతాన ఆపి, ఈ బహుమానం చాలా స్వల్పం, మీరు చెప్పిన ఆ శుభ సమయంలొచ్చినప్పుడు నా తాహతును బట్టి అప్పుడు వేరే ఇచ్చుకుంటాలేండి, ప్రస్తుతానికి ఇది మీ దగ్గర ఉంచండి అని నా పర్సు, అంటే ఆనాడు నేను పారేసుకున్న దాన్ని నా చేతిలో పెట్టాడు. అందులో చిల్లర్తో సహా ఒక్క పెన్నీ కూడా తేడా లేకుండా ఉంది. నేను ఆశ్చర్యపోయాను. ఇదేమిటన్నాను, ఆనాడు తమరేదో ఉత్సాహంతో వెళ్ళిపోతూ ఇదిక్కడ పారేసుకున్నారట. ఒక పోర్టర్ తీసుకునొచ్చి నా చేతికిచ్చి మీ ఆనవాలు చెప్పి మీరు వస్తే ఇచ్చేయమని చెప్పాడు. అప్పట్నుంచి మీ రాకకు నిరీక్షిస్తున్నాను అన్నాడు నవ్వుతూ. నేను సంతోషంతో థ్యాంక్ యూ అని, ఆ పోర్టర్ ఎవరండి, ఎక్కడుంటాడు అన్నాను. అది నేనేం చెప్పగలను, వాడు ఏ వేళప్పుడు ఏ డ్యూటీలో ఉంటాడో ఎక్కడుంటాడో నాకు తెలీదు, మీరొచ్చినట్లు మీ పర్సు మీకు అందించినట్లు నేను చెప్తాలేండి అన్నాడు. సరే అయితే ఇంకొక సహాయం కూడా చెయ్యండి, ఈ 10 షిల్లింగులు అతనికిచ్చి నా థ్యాంక్స్ చెబుతూ నాకీ ఉపకారం చేసినందుకు చాలా సంతోషించానని చెప్పండి అన్నాను. ఇదొద్దండి, అతను తీసుకోడు అని అతను అనబోతున్న మాటలు చెవిని పండివ్వకుండా తొందరగా వెళ్ళిపోయాను. ఇటువంటి పని మన పోర్టర్లు సాధారణంగా చేస్తారని మీరెప్పుడైనా వినడం గాని చేయగా చూడడం గాని జరిగిందంటారా? అక్కడ పద్ధతులన్నీ విధిగా మనం నేర్చుకోవలసినవి, అనుకరించవలసినవిని. చంటిపిల్లల పెంపకం దగ్గర నుంచి విద్యార్థి దశ వరకు వాళ్ళు చూసే నేర్పు, ఓర్పు, పిల్లలకు నేర్పే పద్ధతులు మనం ముఖ్యంగా గమనించాలి. నాకు అక్కడ ఉన్నన్నాళ్ళు విచిత్రం అనిపించేది ఒక విశేషం. నేను ఉన్నన్నాళ్ళు ఎప్పుడూ ఎక్కడా పిల్లలు రోదనం వినబడేది కాదు. ఇక్కడ మన పిల్లలు ఏడవకుండా ఉండే సమయం కనబడదు. మన వారు దాన్ని సమర్థిస్తూ బాలానాం రోదనం బలం అని పెద్దలు ఒక సామెత కూడా ఏర్పాటు చేశారు. ఇంకొక విచిత్రం ఏమిటంటే, తల్లులు అస్తమానం పిల్లలను చంకన వేసుకుని తిరగడము, అలా ఎంత దూరమైనా నడిచి వెళ్లటము, అలా నడుస్తూ మధ్య మధ్య పిల్లలకు చన్ను కొడపటం, ఇలాంటి దృశ్యాలేవీ అక్కడ కనబడేవి కావు. కాళ్ళు వచ్చి తిరగడం నేర్చినప్పటినుంచి కొంచెం ఎండాగాలి తగలటం ఆరోగ్యమని పిల్లల్ని పార్కులకు తీసుకువెళ్ళి అక్కడ వాళ్లను స్వేచ్ఛగా ఆడుకోనివ్వడం, తరువాత విద్యాభ్యాసం ప్రారంభమైనప్పటినుంచి వాళ్లు రోడ్డు మీద ఎలా నడవాలో, స్కూల్కు వెళ్లేటప్పుడు దుస్తులు ఎలా ధరించాలో, అక్కడికి వెళ్లి పంతులమ్మకు ఎప్పుడెప్పుడు గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, థ్యాంక్ యూలు, సారీలు ఏ ఏ సందర్భాల్లో ఎలా చెప్పాలో, క్లాసులోకి వెళ్లేటప్పుడు గాని పైకొచ్చేటప్పుడు గాని ఎంత నిశ్శబ్దంగా వరుసలో ఎలా రావాలో అన్నీ నేర్పుతారు. పెద్దవాళ్లకు మాటల్లో ప్రవర్తనల్లో ఔచిత్యం అలవర్చుకోవడం నేర్పుతారు. వాళ్లు జీవితమంతా ప్రతి విషయంలోనూ ఈ ఔచిత్యానికి ప్రాధాన్యం ఇస్తారు. మనవాళ్లు ఔచిత్యాన్ని గురించి చాలా రాశారు, కాని అవన్నీ తాటాకుల్లోనూ కాగితాల్లోనూ అచ్చు పుస్తకాల్లోనూ అణిగి మణిగి ఉండిపోయాయి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతుంటే నేను చెప్పగలిగినవి, మీరు వినవలసినవి అనేక ఉన్నాయి. కాని ఇప్పటికే ఇంతసేపటినుంచి నా ఉపన్యాసంతో మిమ్మల్ని అందరినీ విసిగించుంటాను. ఇంకా మిమ్మల్ని బాధించడం సబబు కాదు, ఔచిత్యమూ కాదు. అంచేతను ఇప్పటి వరకు నేను చెప్పే కబుర్లన్నీ ఓపికతో శ్రద్ధతో విన్నందుకు మీకందరకు నా కృతజ్ఞతాభివందనాలు సమర్పిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీకందరకూ శుభం అని కూర్చున్నాను. హైస్కూల్లో జరిగిన సన్మానం నాడు నేను చేసిన ఉపన్యాసం కొంత అలజడి కలుగజేసింది. ఊరంతా ఒకటే గొడవగా దీని గురించి మాట్లాడుకోవడం, బాగుందంటే బాగుందనుకోవడం. నా తోటి విద్యార్థులు, మన పార్వతీశం ఇంత బ్రహ్మాండంగా మాట్లాడాడేమిట్రా, ఎవరున్నా ఆఖరికి హెడ్ మాస్టర్ గారున్నా అంత భయం లేకుండా నదురూ బెదురూ లేకుండా ఏం దంచాడ్రా అని కొందరు. అది కాదురా, వీణ్ణి మనం ఎరుగుదాం కదా, మనతోటి ఆడుతూ పాడుతూ ఉండేవాడు కదా. మనం ఇలా ఉండగానే చూస్తుండగానే వీడెంతటివాడు ఎలా అయ్యాడ్రా, నాకేమీ అందుపట్టకుండా ఉంది అని మరొకరు. దానికేముందిరా, ఓ 10,000 తగలేసుకుని ఒక మాట లండన్ వెళ్ళొస్తే ప్రతి వేధవా అంతేరా అని మరికొందరు వ్యాఖ్యానాలు చేస్తూ 24 గంటల్లో నన్ను చాలా పైకెత్తేశారు. అంతెత్తుకు వాళ్ళు ఉత్సాహం కొద్దీ నన్నెత్తినా నాకు మటుకు ఉక్కిరిబిక్కిరిగానే ఉంది. నేల మీద ఉన్నంతసేపు ఎవరేమన్నా ఇబ్బంది లేదు, కానీ అంత ఎత్తున ఉన్నప్పుడు ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ప్రమాదమే మరి. ఈవేళ ఇంకా లాయర్లు జరపబోయే సన్మాన సభలో ఎలా నెగ్గుకొని బయటపడతానా అని ఆలోచించుకుంటూ కూర్చున్నాను. అప్పుడే మా అమ్మ కాస్త ఏదో పలహారం చేసి తీసుకువచ్చి పెట్టింది. పాపం నా కోసం ఎంత కష్టపడుతోందో, కోడలుంటే ఇంత బాధ లేకపోను అనుకుంటూ నాలో నేను నవ్వుకుంటూ పలహారం ముగించేసరికి గడియారం 4 కొట్టింది. ఓహో టైం అవుతోంది అనుకుంటూ లేచి ముఖ ప్రక్షాళనాధికం ముగించుకొని చాకింటి మడతలు తీసుకట్టుకొని వాకిట్లోకొచ్చి కూర్చునేసరికి నర్సాపురం వకీళ్ళిద్దరూ నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. నన్ను హైస్కూల్లోకి మళ్ళే కాకుండా వీరు ఏ జాగు లేకుండా అనుకున్న క్షణానికే వచ్చి నన్ను దయచేయమన్నారు. నేను వేళకు సిద్ధంగా ఉండడం చూసి చాలా సంతోషించారు. మేం వెంటనే బయలుదేరి ఒక అరగంటలో నర్సాపురం చేరుకున్నాం. మేము కోర్టు దగ్గర బండి దిగేసరికి కోర్టు ఆవరణంతా జనంతో కిటకిటలాడుతూ సందడిగా ఉంది. ఈ సభ చిన్నదిగా ఉంటుంది. వకీళ్ళు వస్తే వారి గుమాస్తాలు తప్ప మరెవ్వరూ రారనుకున్నాను. మొన్న స్కూల్లో జరిగిన సభ గురించి విన్నవాళ్లు చాలామంది కోర్టుకు సంబంధం లేకపోయినా నన్ను చూడవల్లనే కుతూహలంతో ఏ ఆహ్వానం లేకపోయినా చూడ్డానికొచ్చారు. అందుకని కోర్టుకు మొదట బార్రూంలోనే జరపవాలనుకున్న సమావేశం బహిరంగ ప్రదేశంలో అత్యవసరంగా ఏర్పాటు చేయక తప్పింది కాదు. ఏ ఇబ్బంది పడ్డా వకీళ్లు సమర్థులు గనక ఎంత వ్యవధి అయినా సభ చక్కగా ఏర్పాటు చేశారు. మేం బండి దిగ్గానే మరొక 2 పెద్ద వకీళ్లు మా బండి దగ్గరకొచ్చి నేను దిగి నమస్కరించగానే వారు ప్రతి నమస్కారంతో నా కరచాలనం చేసి వారు నాకు చెరువు వైపున నిలబడి ముందునున్న బార్ రూంలోకి తీసుకువెళ్లి అక్కడ సమావేశమై నా రాకకు ఎదురుచూస్తున్న కోర్టు మున్సబ్గారికి తదితర లాయర్లకు నన్ను పరిచయం చేసి, అక్కడ బల్లమీద సిద్ధంగా అమర్చి ఉన్న పలహారములను అందరితో పాటు నన్ను కూడా ఆరగించమని బలవంతం చేశారు. తప్పేది లేక త్వరలోనే ఆ కార్యక్రమం ముగించి అందరము సభలోకి నడిచాం. మున్సబ్గారు నా పక్కనే ఉండి ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. నా దృష్టంతా సభ మీదనే ఉంది. ఈ పెద్దలెదుట ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అని భయపడుతూ, మున్సబ్గారు చెప్పేదాన్ని వినకపోయినా ఊకొడుతూ సభలోకి వచ్చాం. రాగానే మమ్మల్ని రెండు కుర్చీల్లో ఆసీనులను చేసి బార్ సంఘం కార్యదర్శిగారు వేదికపైకి వెళ్లి సభాధ్యక్షులు పూజ్యులు అయిన మున్సబ్గారిని, నేటి ఉపన్యాసకులు గౌరవనీయులు శ్రీ పార్వతీశం బార్ ఎట్లా వారిని వేదికపైకి దయచేసి ఆసనములను అలంకరించమని నమ్రతతో అర్థించారు. అంత వినయ విధేయతలతో వారంతటి వారు అలా ప్రాధేయపడుతుంటే మనం వెంటనే వేదికను అలంకరించకపోవడం మర్యాద కాదని మున్సబ్గారిని అనుసరించి నేను పైకి వెళ్లాను. మేం వెళ్లగానే ఒక ప్లీడరు గుమాస్తాగారిని పైకొచ్చి ప్రార్థన చేయమన్నారు. వారు నాలుగు పద్యాలు రాగవరుసున నాటక పక్కీలో పాడి సభికులను ఆనందింపచేసి కిందకి వెళ్ళిపోయారు. ఇంకా సభా కార్యక్రమం యథావిధిగా జరిపించమని మున్సబ్గారితో మనవి చేసి కార్యదర్శిగారు వేదిక దిగి వెళ్ళిపోయారు. మున్సబ్గారు లేచి ఠీవిగా నిలబడి రెండు పక్కలకు ఉన్న కండువా మడతలు రెండు చేతులతోటి పట్టుకొని ఒక మాట గొంతు సవరించుకుని సభలో ఉన్నవారందర్నీ కలియచూస్తూ, మహాజనులారా, నేడు చాలా సుదినం. మీరందరూ ఇంత ఉత్సాహంతో ఇక్కడికి ఎందుకొచ్చారో నాకు తెలుసు అనగానే ఎవరో ఒక తుంటరి, నిజంగా అయితే ఎందుకొచ్చామో చెప్పండి అన్నాడు. అదేనయ్యా చెప్పబోతున్నాను. మన ప్రాంతాల నుంచి ప్రప్రథమంగా సాహసోపేతంగా విదేశాలకు వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేసి విజయవంతంగా ఎంఏ బార్ ఎట్లా పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఇంత మహాభయంకరమైన ఐరోపా సంగ్రామం జరుగుతుండగా నిర్భయంగా క్షేమంగా మన దేశంలో మన ప్రాంతమునకు సురక్షితంగా తిరిగి వచ్చిన మన పార్వతీశంగారిని చూసి ఆనందించి అభినందించడానికి మీరు మేము ఇక్కడ సమావేశం అయ్యాం. వారు చాలా యువకులు, ఎప్పుడూ మన తాలూకా కూడా విడిచి వెళ్లనివారు. ఇంత సాహసము ఊహాతీతమైన విషయం. ఇంత పిన్న వయసులో కొన్ని వేల మైళ్ల దూరంలో దేశం కాని దేశంలో స్వదేశానికి కన్న తల్లిదండ్రులకు ఇతర బంధువర్గానికి దూరమై మన కట్టు మన బొట్టు మన ఆచార వ్యవహారములు లేని చోట్ల ఏ బెంగా భయం లేకుండా 3 సంవత్సరాలు ఈయనక్కడ సుఖంగా నిశ్చింతగా ఎలా కాలక్షేపం చేశారా అని అనుకుంటూ ఉంటే నాకే భయం వేస్తోంది. ఇది చాలా అపూర్వమైన విషయం. ఇది వారి ధైర్య స్థైర్యాలకు మనోనిశ్చలతకు కార్యదీక్షకు ఉదాహరణ. అందుకని మన మధ్యకు వారిని ఆహ్వానించి అభినందిస్తూ ఆశీర్వదించడం మన ప్రథమ కర్తవ్యం, కనీస ధర్మమూను. వారు 2 సంవత్సరాలు ఆ దూరదేశాల్లో ఉండి కూడా మన వేషభాషలను మరవకుండా దయచేయడం చూస్తే మన ధర్మమును మన సంస్కృతిని మన జాతీయతను నిలబెట్టగలరనే ధైర్యం నాకు వారిని చూడడంతోటే కలిగింది. ఆ విషయంలో వారు మనకు ఆదర్శ పురుషులు కాగలరని ఆశిస్తున్నాను. మనం వారి వల్ల వినవలసినవి, తెలుసుకోవలసినవి, తెలుసుకొని ఆచరించవలసిన విషయాలు అనేకములుంటాయి. అందుకని ఇక నేను అతిగా మాట్లాడుతూ కాలక్షేపం చేయకుండా చిరంజీవులు శ్రీ పార్వతీశంగారిని వారి అనుభవాలు అభిప్రాయాలు ఆదర్శాలు చెప్పవలసిందిగా కోరుతూ ఇంతటితో ఉపన్యాసం ముగిస్తున్నాను అని వారు కోటు వగైరాలు సవరించుకొని కుర్చీలో సుఖాసీనులయ్యారు. జనసమూహం కరతాళ ధ్వనులు చేశారు. సభంతా దద్దరిల్లేటట్లు మోగుతున్న కరతాళ ధ్వనుల మధ్యను, ఇక నేను లేవాలి కాబోలు భగవంతుడా అనుకుంటూ ఈ జనసమూహం ముందు, ఈ విద్యాధికుల ఎదుట, ఈ విద్వజ్జన సమక్షమందు నేను నిలబడి వారికి మల్లేనే చొక్కా కండువా సవరించుకొని మహామేధావిలా ముఖం పెట్టి గంభీరోపన్యాసం ప్రారంభిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అనే ఊహ కలిగి నాకు నవ్వొచ్చింది. సభలో శబ్దం సద్దుమణే వరకు అలాగే కూర్చొని మళ్లీ ముఖంలోకి గాంభీర్యం తెచ్చుకొని లేచి నిలబడ్డాను. నేను లేవగానే జనం మళ్లీ కరతాళధ్వన్లు చేశారు. దాంతో మళ్లీ సిగ్గుపడి నన్ను ఆవహిస్తున్న పిరికితనాన్ని వెనక్కి నెట్టి సభాయై నమః అన్నాను. దాంతో పూర్తిగా సభలో నిశ్శబ్దం ఏర్పడ్డది. మొన్నను హైస్కూల్లో నాతోనూ నా వెనకనూ చదువుకున్న విద్యార్థుల ఎదుట, నాకు విద్య నేర్పిన ఉపాధ్యాయుల ఎదుటను నిలబడి మాట్లాడడానికే గజగజలాడిపోయాను. ఏదో నాకు తోచిన కబుర్లు కొన్ని చెప్పి బయటపడ్డాను. ఈనాడు మహావిద్వాంసులు, న్యాయశాస్త్ర నిష్ణాతులు, వయస్సులోనూ అనుభవంలోనూ పండిన పండితుల సమక్షమందు నిలబడి నేనేం చెప్పను? ఏ విషయాన్ని గురించి మాట్లాడడానికి నాకు అర్హత ఏమున్నది? మీకంటే అధికంగా నాకు తెలిసిందేమిటి అని ఇందాకనుంచి నన్ను నేను ప్రశ్నించుకుంటూ కూర్చుంటే, ఏమీ లేదోయ్, ఈనాడు ఇది ఒక విచిత్రమైన ఆచారమే కాని నీ సత్తాన్ని నిన్ను ఆహ్వానించిన వారికి తెలియదు గనకనా అనే సమాధానం స్ఫురించి, ఇందాకటి నుంచి నాలో నేను నవ్వుకుంటూ కొంత ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా చేతను ఈ పనిచేస్తున్నది మీరే గనక పిల్లవాళ్ల ఆటలు అవకతవకలు పెద్దలు చూసి ఆనందించినట్టుగానే మీరు కూడా నా మాటల్లోని అసందర్భాలు అవకతవకలు మన్నిస్తారని ఆశిస్తున్నాను. నేను ఇక త్వరలోనే మీలో ఒకడిగా బహుశా ఈ కోర్టులోనే న్యాయవాద వృత్తి అవలంబిస్తానేమో. అప్పుడు ఎన్నో విషయాలు మీ దగ్గర ఎలాగూ నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మటుకు ఆనాడేదో పెద్ద మొనగాళ్లా మాకు ఉపన్యాసం ఇచ్చావు, మేమేం చెప్పగలం అని మటుకు అనరని ఆశిస్తున్నాను అనగానే సభలో కరతాళధ్వన్లు. 3 సంవత్సరాల క్రితం ఇక్కడ నా చదువు సన్నగిల్లింది. మొదట్లో ఉన్న చురుకు ఉత్సాహము ఎందుచేతనో చెప్పబడ్డాయి. ఇక్కడ విద్య మీద మనస్సు నిల్వక ఏవేవో ఊహలు పెంచుకొని ఆకాశంలో అస్తమానం విహరిస్తూ ఉండేవాణ్ణి. మా తండ్రిగారు నా స్థితి గమనించి కొన్నాళ్లు చదువుకు స్వస్తి చెప్పి ఇంటి దగ్గర వ్యవసాయ పనులు చూసుకుంటూ తెలుగు సంస్కృతం నేర్చుకునే ప్రయత్నం చేయమన్నారు. మళ్లీ హూణ విద్య మీద మోజు కలిగినప్పుడు అదీ చదువుకోవచ్చునన్నారు. నేనేమాటా చెప్పలేని విషమ సంధిలో పడి బాధపడుతూ కీర్తిశేషులైన ఇక్కడ ప్రముఖులైన శ్రీ రమణారావు గారితో నాకు పరిచయమేమి అనుకోవచ్చు మీరు. ఒకరోజున వారే నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు సహాయం నువ్వు చేయాలి, నీవు తప్ప మరొకరికి సాధ్యం కానిది. ఇక్కడ కొన్ని రాజకీయ సభలు ఏర్పాటు చేయదలుచుకున్నాను. ఆ సభా నిర్వహణ బాధ్యత అంతా నీవే వహించాలి. నిన్ను గురించి వాగబు చేయగా నువ్వు చాలా సమర్థుడువని, ఈ కార్యభారం వహించడానికి మీ స్కూల్లో నీ ఒక్కడివే వీలైనవాడవని అందరి వల్ల విన్నాను అని నన్ను వ్యామోహపరిచి ఆ కార్యరంగంలోకి దింపారు. అప్పుడు నాకు తెలియలేదు కానీ కొన్ని సంవత్సరాలైన తర్వాతను ఆలోచించుకోగా నాకు తోచిందేమిటంటే, మా స్కూల్లో కాస్త కండపుష్టి, ఉత్సాహము, దీక్షా కలిగి చదువుయందు శ్రద్ధ తగిన బేవారసుగా తిరిగేవాణ్ణి నేను ఒక్కడనే కనబడ్డానన్నమాట. ఏమైతేనేమి, వారు శిష్యుడిగా చేరి సభలు సమావేశాలు ఏర్పాటు చేయడమే కాక వారి వలన అనేక విషయాలు తెలుసుకొని వారిచ్చిన వివిధ విషయాలకు సంబంధించిన పుస్తకాలు ఎన్నో చదివి స్కూల్లో నేర్వనివి, నేర్చుకొంటకు సాధ్యం కానివి అనేక విషయాలు తెలుసుకొని నాతోటి విద్యార్థుల కంటే చాలే విజ్ఞానవంతుణ్ణి కాగలిగాను అని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. నన్నింకా ఇక్కడ స్కూల్లో చేరవద్దని, విదేశాలకు వెళ్లమని, అక్కడ బారిస్టర్ చదవమని ప్రోత్సహించిన వారు వారే. వారి సలహాననుసరించి నేను దేశాంతరాలకు వెళ్లి విద్యను అభ్యసించి అక్కడ పరీక్షల్లో ఉత్తీర్ణుడై వచ్చిన వెంటనే వారి దర్శనం చేసుకొని వారి ఆశీస్ పొందుదామనుకుంటే వారు దివంగతులయ్యారన్న విషాద వార్త తెలిసి ఎంతో బాధపడ్డాను. ఈనాడు వారిక్కడ లేకపోవడం నాకెంతో వెలితిగా ఉంది. అయినా వారికంటే వయోవృద్ధులు, విజ్ఞానవేత్తలు, న్యాయమూర్తులు అయిన మన సభాధ్యక్షుల్ని చూడగానే నా పిరికితనం పరారీ కాగా కొంత ధైర్యం తెచ్చుకున్నాను. వారి ఎదుట నేను పసివాడను, నా లోపములను వారు సంతోషంతో మన్నించగలరు అనే ధైర్యం కలిగింది. ఇక ముందు ఏం చెప్పవలనో తోచక ఇంతసేపు శాఖా సంక్రమణం చేస్తున్న సంగతి మీరు గ్రహించే ఉంటారు. నేనెప్పుడూ నర్సాపురం పొలిమేర దాటని వాణ్ను, బండి పడవా తప్ప మరొక రకమైన ప్రయాణ సాధనములను ఎరగని వాణ్ను, ధూమశకటాన్నైనా ఎప్పుడూ చూడని వాడను. సాహసించి విదేశయాత్రకు బయలుదేరినానంటే అదే చాలా హాస్యాస్పదమైన విషయమని నేను వేరే చెప్పనక్కర్లేదు. పట్టణాల్లోనూ అందులో విదేశాల్లోనూ నాగరికత ఎంత ఎలా పెరిగిందో, జీవితం సౌఖ్యవంతం చేసుకోవడానికి ఎన్నెన్ని ఉపాయాలు సాధనాలు విజ్ఞానవేత్తలు కనిపెట్టి ప్రజానీకానికి అందించగలిగారో నేనెన్నడూ ఊహించుకూడా ఎరగను. అంతటి అజ్ఞాన తీవ్రంలో పెరిగిన వాణ్ణి ఇలా బరితెగించి విదేశాలకు బయలుదేరడం సాహసం అంటారా కాదా? బయలుదేరిన తరువాత నాకు అనుక్షణం కలిగిన అనుభవాలు, నేను చూసిన విశేషాలు అన్నీ ఒక్కొక్కటే మీకు వర్ణించి చెప్పుకురావాలంటే చాలా కాలం పడుతుంది. అది నా వల్ల అయ్యే పని కూడా కాదని నా నమ్మకం. అంచేతను సూచనప్రాయంగా ఏవో రెండు మాటలు మనవి చేసి మిమ్మల్ని విసిగించకుండానే విరమించుకుంటాను. అనేక మంది జనాన్ని ఏకకాలమందు కొన్ని వందల మైళ్ళు దివారాత్ర భేదం లేకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళగలిగిన మొదటి ప్రయాణ యంత్ర సాధనం రైలు బండి. మీలో చాలామంది దాన్ని చూసుంటారు, ప్రయాణం చేసి ఉంటారు. నాకటువంటి అనుభవం లేక ఆనాడు నిడదవోల్లో పడ్డ పాటలు, టిక్కెట్ కొనేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు, కూర్చున్న తర్వాత నే పడిన పాటలు అన్నీ ఇన్ని అని చెప్పనలవు కాదు. కానీ ఒక రాత్రి ప్రయాణించి మద్రాసు చేరేటప్పటికీ నాకెన్నో నూతనాంశాలు అవగాహనలోకొచ్చి అప్రయత్నంగా నాలో విజ్ఞానము నాగరికత పెరిగినట్టుగా భావన కలిగింది. ఇక మద్రాసులో గడిపిన కొద్ది కాలంలో నేను ఎదుర్కొన్న సమస్యలు, చూసిన వింతలు, నేర్చుకున్న విశేషాలు అనంతం. అక్కడే రెండవ యాంత్రిక సామూహిక ప్రయాణ సాధనం ట్రామ్కార్ అనేది కనబడ్డది. అది కాకుండా ధనవంతులైన వ్యక్తులు ఒంటరిగానో తమ కుటుంబాలతోనో దూర ప్రయాణం చేయటానికి అనుకూలమైన మరొక సాధనం మోటార్ కార్ కూడా చూశాను. ఆనాడు నాతో టైలర్ హైస్కూల్లో ఉన్న విద్యార్థులందరిలోనూ ఇటువంటి అద్భుతమైన మానవ నిర్మితమైన ఈ యాంత్రిక సాధనాలను చూసిన వారిలో నేనే ప్రథముణ్ణనుకుంటాను. అందుకు ఆనాడు నేను కొంచెం గర్వించుంటాను కూడాను. మన దేశంలోనే ఆంగ్లము తెలుగు కాక ఇతర భాషలు జాతులు ఉన్నవని వినటమే కాని నాడు ప్రత్యక్షంగా మద్రాసులో అరవగోడు వినే వరకు మన భాష రాని చోట మెలగడం కొంచెం కష్టమేనని తెలుసుకున్నాను. ఇక ముందు ముందు కూడా అనేక దేశాల నుంచి ప్రయాణం చేస్తుంటే ఎలాగా అనుకున్నాను. మొగల్తూర్లోనూ నర్సాపురంలోనూ ఉన్న కట్టడాలు మేడలు దేవళాలు చూసి సంభ్రమాశ్చర్యాలతోటి వాటి ఎదుట నిలబడిపోయేవాణ్ణి. ఇక మద్రాసులో ఉన్న ఉన్నత భవనాలు అత్యున్నత దేవాలయ శిఖరాలు చూసినప్పుడు నా ఆనందానికి ఆశ్చర్యానికి మేరలేకపోయింది. ఏ దేశంలోనైనా ఇంతకన్నా విశాలములు ఉన్నతములు అయినా ప్రసాదములు కాని, సుందరములైన దేవాలయములు కాని, విశాలములైన రాజమార్గములు కాని ఉంటాయా అనిపించింది. ఈ భావన నా ప్రయాణం సాగిన కొద్దీ, కొత్త కొత్త ప్రదేశాలు చూసిన కొద్దీ ఒకదాన్ని మించిందొకటి ఎప్పుడూ ఉంటుందని తెలుసుకున్నాను. ఎంత సౌందర్యం చూసినా సౌందర్యానికదే పరమావధి అనుకోవడానికి వీలే లేదనిపించింది. అలానే వెళ్లిన కొద్ది దేశముల్లోనూ మనుష్యుల్లోనూ మానవ నిర్మితాల్లోనూ ఆఖరికి ప్రకృతిలో కూడా ఎంతెంత సౌందర్యం వైరుధ్యం కనిపించిందో చెప్పసక్యం కాకుండా ఉంది. ఒకదానిని పోలిన వస్తువు అనగా ఏదో కించిత్ భేదమైనా లేకుండా నాకెక్కడా కనపడలేదు. ఒకరోజున స్కాట్లాండ్లో మెల్రోజ్ యాబే అనే పవిత్ర శిథిల ప్రదేశం చూడ్డానికి వెళ్లినప్పుడు అక్కడి కిటికీలన్నీ గాలి వచ్చేటట్లు జాలర్లులా రాతిలోనే చెక్కబడి ఉన్నాయి. ఒక కిటికీని పోలి మరొకటి లేదు. ఒక కిటికీలోని సగభాగం ఒక రకంగా, సగభాగం మరొక రకంగానూ కనబడ్డది. ఇదేమిటని మాతోటి కూడా వచ్చిన ప్రదర్శకుణ్ణి అడగ్గా, అదంతేనండి, వీటిని సృష్టించిన శిల్పి మహామేధావి, ఎప్పుడూ ఏదో కొత్త చూపిస్తాడే కాని చేసింది మళ్లీ చేయుడు. జీనియస్ డజ్ నాట్ రిపీట్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. ఆ మాట వినడంతోనే మానవ మేధే ఇంత వైవిధ్యం చూపిస్తుంటే జగత్కారకుడైన సృష్టికర్త మన కళ్ళ ఎదుట కనబడే అనంతమైన రూపాలను ఒకదాన్ని పోలింది మరొకటి ఉండకుండా ఒకదానిలోనే ఇంకా సూక్ష్మమైన వైవిధ్యాలు ప్రతి నిత్యం సృష్టించబడేస్తున్నాడంటే ఆశ్చర్యమేముంది? ఒక దేశాన్ని మించి మరో దేశంలో విశేషంగా ఉంటున్న నాగరికత, ఆచార వ్యవహారములు, భాషాభేదాలు అనంతంగా కనబడుతూ వచ్చాయి. అవన్నీ వర్ణించడానికి ఇప్పుడు వ్యవధి చాలదు. ఇంకా అక్కడ వారి జీవిత విధానము, నాగరికత గురించి రెండు మాటలు చెప్తాను. ఇవన్నీ మీకు తెలియనివి కావు. ఇటువంటివి అనేక పుస్తకాలలో చదివి ఇతరుల వల్ల విని కూడా ఉంటారు. అయినా అక్కడికి వెళ్ళి మొన్న మొన్ననే తిరిగి వచ్చిన మనిషి అనుభవాలు చెప్తూ ఉంటే, ప్రత్యక్షంగా నేను చూసినవి అనుభవించినవి చెబుతూ ఉంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంటుంది. అక్కడ సంఘ వ్యవస్థ ఉంది. మనకు 4 వర్ణాలున్నాయి. వాళ్లకు 4 వర్ణములతోటి సమానమైన అంతర్వులున్నాయి. వాళ్లకు ప్రభువులు, ఉన్నతులైన మధ్యతరగతి, సామాన్య మధ్యతరగతి, నిరుపేదలు అనే ఆర్థిక పద్ధతిని విభజింపబడిన 4 తరగతులున్నాయి. మన విభాగం సంస్కార విజ్ఞానముల మీద ఆధారపడ్డది. వాళ్లది కేవలం ఐహికైశ్వర్యముల మీదను, ఆర్థికాధిపత్యం మీదను ఆధారపడి ఉన్నది. వీటి మంచి చెడ్డలను గురించి ఇప్పుడు నేనేమి చెప్పలేను. మన పరిపాలకులు పరాయి దేశస్థులు కావడం చేతను వారనుసరించే రాజ్యాంగ విధానానికి, మన జీవితానికి పొంతన కుదరక మన సంఘ వ్యవస్థ కొంచెం అస్తవ్యస్తం అవుతోంది. అక్కడ పాలకులు, పాలితులు సజాతీయులు కావడం చేతను జీవిత విధానానికి, రాజ్యాంగ విధానానికి పొరపచ్చం లేకుండా సాఫీగా సాగిపోతోంది. ఆ దేశం చూడగానే ఇది నాగరికత పెంచుకున్న దేశమని తెలుస్తుంది. అక్కడి మనుషులు, పద్ధతులు చూస్తుంటే జీవితానికి, నాగరికతకు ఎంత సన్నిహితమో కూడా తెలుస్తుంది. ఎక్కడికి వెళ్లినా ప్రప్రథమంగా నన్ను ఆకర్షించింది అక్కడ తీర్చిదిద్దినట్లున్న వీధులు, కట్టడాలు, వాటి తీరుతెన్నులు, అక్కడి పరిశుభ్రతను. తరువాతను అక్కడ సంచరించే మనుష్యులు, రహదారి మీద పోయే వాహనాలు, పక్కన పథికులకు ఏర్పాటైన పేవ్మెంట్ల మీద నడిచే జనంలోనూ ఒక క్రమం, ఒక పద్ధతి కనిపిస్తుంది. బళ్ళు వాటిష్టం వచ్చినట్లుగా పరిగెత్తడానికి వీల్లేదు. ఎగువకు వెళ్లే బళ్ళన్నీ ఒకవైపు, దిగువకు వెళ్లే బళ్ళన్నీ ఒకవైపు. ఆ బళ్లకు అడ్డుగా ఎక్కడా పశువులు, గాడిదలు, తదితర జంతువులు గాని, రాజకీయాలు, గృహ ఛిద్రాలు, కామకలాపాల గురించి నిలబడి మాట్లాడుకునే జనసమూహం గాని కనిపించదు. పేవ్మెంట్ల మీద నడిచే జనం కూడా క్రమ పద్ధతినే నడవాలి. అడ్డదిడ్డంగా ఎవరూ నడవరు. ఇద్దరు ముగ్గురు కలిసి నడిచేటప్పుడు వారి అడుగులు సమానంగా పడుతూ ఉంటాయి. రోడ్డుమీద ఎక్కడా ఏ విధమైన చెత్తా చెదారం, ఉమ్ములు, ఉచ్చలు వగైరా ఏమీ ఉండవు. ఇది పట్టణాల్లోనే కాకుండా ఎంత చిన్న పల్లెటూరు వెళ్ళినా కూడా పట్టణాల్లాగానే ఉంటాయి. మన దేశంలో అది విరుద్ధం. అక్కడి జనాభాకి సౌందర్యకాంక్ష ఎక్కువ. వారికి జీవితంలో అది ఒక భాగమేమో అనిపిస్తుంది. సత్యం శివం సుందరం అన్నారు మన పెద్దలు. శివం మాట శివుడికి తెలియాలి కాని సుందరం మటుకు పాశ్చాత్య జీవితంలో ఒక భాగమని ఒప్పుకోక తప్పదు. మనకు సౌందర్యం ఒకప్పుడు మన జీవితంలో అంతర్లీనమయ్యే ఉండేది. ఇప్పుడు మటుకు అది మృగ్యమైంది. పాశ్చాత్యులు సౌందర్యాన్ని జీవితాంతర్భాగం చేసుకున్నట్టుగానే సత్యం కూడా నిత్యం అనుసరణీయమని నిశ్చయించుకున్నారు. సామాన్య మానవుడు మొదలు అన్ని అంతస్తుల వారు సత్యాన్ని బహుశ్రద్ధగా పాటిస్తారు. ఆచరణలో కూడా పెడతారు. నిత్య జీవితంలో, వ్యాపారాదుల్లో కూడా దీన్ని పాటిస్తూ ఉండటం నేనెరుగుదును. అలాగని అందరూ అపరహరిశ్చంద్రులని నేను అండంలేదు. పెద్ద పెద్ద వ్యవహారాల్లోనూ, వ్యాపారాల్లోనూ మోసం ఉంటుంది. ఉండకుండా ఎలా ఉంటుంది? వర్తకము, వ్యాపారము అంటే మోసం తప్ప మరొకటి కాదని, మరొకలా ఉండడానికి వీల్లేదని నా నమ్మకం. ఉద్యోగం సంగతికొస్తే మన వాళ్లు జీతం కాక పైన ఏమాత్రం దొరుకుతుంది అనే ప్రశ్న ముందే బయలుదేరుతుంది. గుమాస్తా దగ్గర నుంచి ఉన్నతాధికారి వరకు వారి అంతరువుకు తగినట్టుగా ఈ ప్రయత్నం ఉంటూనే ఉంటుంది. అన్నిటికంటే ఘోరం ఏమిటంటే న్యాయస్థానాల్లో, న్యాయ నిర్ణేతల్లో కూడా ఈ దౌర్బల్యం అక్కడక్కడా ఉన్నట్లు వినికిడి. ఆ దేశంలో మటుకు ఆ హోదాలో ఉన్నవారిలో ఇటువంటి దౌర్బల్యం ఉన్నట్టు నేనెక్కడా వినలేదు. ఆ హోదాలో ఉన్నవారు వారి నిత్య జీవితంలో కూడా ప్రజలెవరూ తమని వేలెత్తి చూపడానికి అవకాశం లేకుండా నడుచుకుంటారని విన్నాను. లండన్లో ఉంటున్న ఒక జడ్జి బ్రహ్మచారి, చాలా రుజువర్తనుడు, ధర్మపరాయణుడూను. ఒకరోజున ఒక క్షణిక దౌర్బల్యంలో తన వంటామెతో అక్రమ సంబంధం జరిపాడని ఆ ఉత్తర క్షణమందు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపుడై మర్నాడు సెలవు పెట్టి వెంటనే ఆమెను వివాహం చేసుకుని తన తప్పును సరిదిద్దుకున్నాడని ఒక వార్త విన్నాను. ఇంత రుజువర్తనం మన దేశంలో ఎంతవరకు సంభవమో ఆలోచించవలసి ఉంది. ఈ రీతిగా సత్యము, సౌందర్యము మొదలైనవి జీవితంలో అంతర్భాగంగా చేసుకుని మనగలిగిన మానవులే నాగరికులను చెప్పడానికి వీలవుతుంది అంటూ మా ఉపాధ్యాయులు మాకు హితోపదేశం చేస్తుండేవారు. ఇక నేను అక్కడ చూసిన వింతలు, విశేషాలు చాలా ఉన్నాయి. అవన్నీ చెబుతూ కూర్చుంటే ఇక్కడ వృధా కాలయాపం చేసినట్లవుతుంది. 3 సంవత్సరాలు పాశ్చాత్య దేశవాసం వల్లనే నేనెన్నెన్నో విషయాలు నేర్చుకున్నానని, ఎన్నో ఉన్నత భావాలు కలిగినవని అనుకుంటున్నాను. యథార్థం చేతను అతి స్వల్ప విషయములు మొదలు మహత్తర విషయాల వరకు మనము వారి వల్ల నేర్చుకోవలసినవి ఎన్నెన్నో ఉన్నాయి. వాటినన్నిటినీ మరిచి ఏ వస్త్రధారణలోనో వేషధారణలోనో వాళ్లను అనవసరంగా అనుకరించి నాగరికులమని సంతృప్తి పడడం ఆత్మవంచనే కాగలదని నా అభిప్రాయం. అన్నిటికంటే మన దేశమును, మన విద్యను, మన సంస్కృతిని మనం ఎంతగా ఎలా గౌరవించాలో ముఖ్యంగా వారిని చూసి నేర్చుకోవాల్సి ఉంది. ఆయా విషయాల్లో నిష్ణాతులైన పాశ్చాత్యులు అనేకులు మన దేశం వచ్చి మనకి పాఠాలు నేర్పుతూ ఉన్న విషయం మీకందరికూ విదితమే కదా. ఇంతకన్నా ఎక్కువగా మీ ముందర ఏం చెప్పగలను? చెప్పిన దానిలో ఉన్న లోపాములను మీరు మన్నిస్తారని ఆశిస్తూ, మీరింత శ్రద్ధగా, ఓపిగ్గా నా నిస్సారమైన ఉపన్యాసమును విన్నందుకు మీకనేక కృతజ్ఞతాభివందనములతో విరమిస్తున్నాను. వందే మాతరం అని ఒక నమస్కారంతో సభికుల హర్షధ్వానాల మధ్య నేనేదో ఘనకార్యం సాధించాననుకుంటూ నా కుర్చీలో చతికిలబడ్డాను. సభలో చప్పట్లు సద్దుమణగ్గానే సభాధ్యక్షులవారు లేచి సభికుల తరపున నా గంభీరోపన్యాసమునకు వారి హర్షామోదములు, ఆశీసులు అందజేస్తూ వారు ఉపన్యాసం ముగించారు. తరువాత సభానిర్వాహకులు బార్ కౌన్సిల్ కార్యదర్శిగారు తమ హర్షమును, కృతజ్ఞతను వెల్లడించి సభ ముగించారు. నర్సాపురం హడావుడైపోయిన తర్వాతను 1 వారం రోజుల వరకు ఎవరో ఒకరు, విద్యార్థులో, ఉపాధ్యాయులో, లాయర్లో ఎవరికి తీరికైనప్పుడు వారు వచ్చి నాతో కబుర్లు చెబుతూ అక్కడ విశేషాలు అడుగుతూ వెళుతూ ఉండేవారు. ఈ రీతిగా నాకు కొంత కాలక్షేపం అవుతూ ఉండేది. ఇక క్రమేణా ఈ కాలక్షేపం కూడా లేక, ఏమీ తోచక పొలం వెళ్ళి అక్కడ పనివాళ్లతో ఎలా మాట్లాడాలో, ఎలా పనిచేయించాలో తెలియక, ఏమీ తోచక 2 రోజులు ఎక్కడికైనా పోదామని బుద్ధి పుట్టింది. నేను బహిర్దేశం నుంచి, అనగా విదేశాల నుంచి వచ్చిన తర్వాత మా బంధువర్గాన్ని ఎవ్వర్నీ చూడలేదు. నర్సాపురానికి సమీపంలోనే ఒక చిన్న పల్లెటూర్లో మా పినతల్లుంది. ఆమెను చూడవలనని కుతూహలం కలిగి మా అమ్మతోటి చెప్పి ఉదయాన్నే లేచి అక్కడికి వెళ్లాను. అదొక మారుమూల గ్రామం కావడం చేతను నాగరికత చాలా తక్కువ. నేనొస్తున్నానన్న మాట ఎవరో గ్రామస్తులకి ఎరుకుపరిచారు. ఆ మాట వినగానే ఊరంతా వీధిలోకి విరగబడ్డారు. అందులోనూ ముఖ్యంగా స్త్రీ విభాగం. సీమకు వెళ్లిన మనిషి ఎలా ఉంటాడో, అతడు కూడా దొరలా తెల్లగా పాలిపోయినట్లుంటాడా? వాడేం కట్టుకుంటాడో, మన మోస్తరుగా పంచి కట్టుకుంటాడా, లేక దొరలు మోస్తరుగా సూటు, హ్యాటు, బూటుతో ఉంటాడా? వాడు మనలాగే మన భాషలో మాట్లాడతాడా, లేక మాతృభాష మర్చిపోయి ఇంగ్లీష్లో మాట్లాడతాడా? ఇంకా అనేకం వెర్రి సందేహాలు తోచి నన్ను చూస్తే ఈ సందేహాలు అన్నీ కాకపోయినా కొన్నైనా తీర్తాయి కదా అని నా రాకగెదురు చూస్తూ నా వేషభాషల విషయంలో మార్పును గురించి పందాలు వేసుకుంటూ కూర్చున్నారు. తనకెవరు చెప్పారో చెప్పలేదో కాని నేను సీమలో ఒక దొరసానిని పెళ్లి చేసుకున్నానని, దానిని ఇక్కడికి తీసుకువచ్చి చెన్నపట్నంలో దాచానని రూఢైన వార్త తనకు తెలిసిందని ఒక బుద్ధిమంతుడు పుకారు పుట్టించాడు. అందుచేతను వాళ్లు మరీ ఆదుర్దాగా నా రాకకు ఎదురుచూశారట. ఇంతకు ఒకవేళ ఆ దొరసాని కూడా వస్తుందేమో, అది తెల్లగా ఉంటుందో, మన వాణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం రంగు ఏమైనా తగ్గిందో, అసలేం కట్టుకుంటుందో, మనవాళ్లకు మళ్లేనే అన్నీ ఇలాగే ఉంటాయో ఉండవో, ఎలాగైనా ఒకసారి చూస్తే బాగుండును అనుకుంటూ యువక హృదయాలు దడదడ కొట్టుకుంటూ సాగినాయి. ఇదంతా నాకు తరువాత తెలిసిన విషయం. నేనా రోజు ఉదయం సుమారు 8 గంటలకు ఆ ఊరు చేరాను. గ్రామంలో అడుగు పెట్టేసరికి గ్రామస్తులు కొత్తవాడిని ఇట్టే పసికెడతారు. నన్ను ఊరి పొలిమేరనే ఎవరో చూసి ఊరిలోనికి పరిగెత్తుకొని వెళ్ళి నా రాక క్షణంలో ఊరందరికీ ఉప్పు అందించాడు. నేను గ్రామంలో అడుగు పెట్టేసరికి, "చూడండి మహాప్రభో, ఏ కలెక్టర్నో గవర్నర్నో చూడ్డానికొచ్చినట్టు ఊరు ఊరంతా విరగబడి బారులు తీర్చి నిలబడ్డారు దారిపక్కన. కొంచెం వయస్సు చెల్లిన స్త్రీలంతా ఉభయపక్షాల వారు, అనగా ప్రస్తుత సువాసినులు, పూర్వ సువాసినులు కూడా అరుగుల మీద నిలబడ్డారు. పడుచుపిల్లలు కొత్త గోడళ్ళు గుమ్మాల్లోనూ కిటికీల దగ్గర నిలబడ్డారు. ఇంతమంది ఇలా ఎందుకు నిలబడ్డారో నాకు మొదట తెలియలేదు. ఎవరో కొందరు నా ప్రక్కను వెనుక నాతో పాటు అడుగు వేస్తున్నారు. ఇంతమంది స్త్రీ పురుషాదులు ఇలా ఎందుకు నిలబడ్డారో నాకు అర్థంగాక నా సరసన నడుస్తున్న పెద్ద మనిషిని, "ఎవరైనా అధికారులొస్తారా అండి ఈవేళ? ఇలా ఇంతమంది గ్రామంలో ఉన్నవారంతా బారులు తీర్చి నిలబడ్డారేమిటి?" అన్నాను. "ఎవరు రావడమేంటి, మిమ్మల్ని చూడ్డానికే" అన్నాడాయన. ఆ మాట విని ఛాతి వెడల్పైనట్టు నేను 4 అంగుళాలు పొడవు పెరిగినట్టు చూస్తూ గ్రామస్తులర్పించే జోహార్లందుకుంటూ ఎలాగో మా వాళ్ల ఇల్లు చేరుకున్నాను. లోపలికి వెళ్లి యోగక్షేమాలడిగి వాళ్లందించిన నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కొని మండువా వాకిట్లోకొచ్చేసరికి సావిట్ నిండా, అరుగుల నిండా జనం. అన్ని రకాల వారు, అన్ని వయస్సుల వారు కిటకిటలాడుతూ కూర్చున్నారు. ఎందుకలా కూర్చున్నారనుకున్నాను. కొంపదీసి ఇప్పుడేమన్నా ఉపన్యాసం ఇమ్మంటారేమోనని భయపడ్డాను. కాని వాళ్ల ధర్మమా అని మాట్లాడకుండా నా కేసు నిదానంగా చూస్తూ అలాగే కూర్చున్నారు. 2-3 నిమిషాల తర్వాతను ఒక ముసలాయన నెమ్మదిగా గొంతు సవరించుకొని, "శాస్త్రులుగారు చాలా అదృష్టవంతులు" అని ఆరంభించారు. "వారికేమండి ఇటువంటి కుమారుడు" అని ఇంకొకడు అందుకున్నాడు. "ఆ నెమ్మది, ఆ సుగుణ సంపత్తి" అని మరొకరు. ఇలా రకరకాలుగా కొంతసేపు నన్ను స్తోత్రం చేశారు. నాకు ఒక పక్క నవ్వు, మరొక పక్క సిగ్గును. చచ్చి చెడి ఎలాగో ప్రాణాలుగ్గబట్టి రాచ పెళ్లికొడుకులా కొయ్యబారిపోయి అలాగే కూర్చున్నాను. అక్కడ్నుంచి ఒకరొకరే ఏదో ఒక వెర్రిమొర్రి ప్రశ్న అడగడం ఆరంభించారు. "అయితేనండి, అక్కడ కూడా ఇక్కడ్లాగే ఉంటుందా అండి? అక్కడ వాళ్ళు బట్టలు కట్టుకుంటారా అండి?" అని ఒకతను. "కట్టుకుంటారయ్యా, కట్టుకోకపోతే చూడలేక మనము, చలి భరించలేక వాళ్ళు చచ్చిపోతారు" అన్నాను. "ఆహా, అది కాదండి. వాళ్ళు మనకి మళ్ళీనే పంచెలు చీరలు కట్టుకుంటారా, లేకపోతే అవేవో తొడుక్కుంటారా?" "అవును బాబయ్య. బాబు, మరైతే ఎలాగండి, తమకి మట్టుకు సలేయలేదా?" అన్నాడు. "వెయ్యకపోవడం ఏం కర్మ?" నేను గజగజలాడిపోయాను. వెంటనే ఆ దేశ పద్ధతిని 2 సూట్లు, కోట్లు వగైరా కుట్టించుకున్నాను. మనలో మన మాట, అసలు ఏమీ కట్టుకోకుండా ఉండే చోట్లు కొన్నున్నాయి ప్రపంచంలో, లేకపోలేదు అన్నాను. "అయ్యో బాబోయ్, మరైతే అక్కడ అంతా ఆడా మగ అందరూ అంతేనా అండి?" అన్నాడు గుండె బాదుకున్నట్టు. వాడి వైఖరి చూసి నవ్వుకొని వాడేదో రహస్యంగా నా దగ్గరకొచ్చి ఆ ఊరేదో తెలుసుకొని అక్కడికి ప్రయాణం కట్టేటట్టున్నాడనుకున్నాను. అది చాలా వేడి దేశం. వాళ్ళు ఒట్టి అడవిజాతి వాళ్ళు, అనాగరికులు. ఇంకా సిగ్గని, శరీరంలో కొన్ని భాగాలు గుప్తంగా దాచుకోవాలని వాళ్ళకి తెలీదు. అందుచేత వాళ్ళకేమీ ఎబ్బెట్టుగా ఉండదు అన్నాను. ఈ ధోరణి కొంత మార్చవల్లనే ఉద్దేశంతో ఒక పెద్దతను, "బాబూ, అక్కడ వర్షాలు కురుస్తాయా అండి?" అన్నాడు. "ఆ" అన్నాను. "అయితే మనకు మళ్ళీ పాడి పంట అవి ఉంటాయన్నమాట." "అబ్బా" అని ఆశ్చర్యం వెల్లడించాడు ఒక అతను. "అయితే బాబయ్య, నేను ఎర్రిముండా వాణ్ణి, తెలియక అడుగుతున్నాను. అక్కడ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారా అండి?" అన్నాడు. నాకు ఒళ్ళు మండింది. "పెళ్ళిళ్ళు, గర్భాధానాలు సమస్తం చేసుకుంటారు, పిల్లలు కూడా పుడతారు" అన్నాను. "అయితే ఆ పిల్లలు కూడా ఇంగ్లీషే మాట్లాడతారు కాబోలేమోనండి?" "అయినా అంత పుట్టినప్పటి నుంచి ఎంత దొరలైతే మటుకు ఇంగ్లీష్ ఎలా వస్తుందో అని అతను అనగానే అతనితో పాటు అంతా ఆశ్చర్యపోయారు. ఈ ప్రశ్నలన్నీ మా ఊరు వాళ్ళు అడిగారు. ఏ ఊరు వెళ్ళినా ఇంకా ఇలాంటివే అడుగుతారు కాబోలు అనుకుంటూ వారి అమాయకత్వానికి నేను కొంచెం నవ్వుకున్నాను. వారు పాపం అడగవలసిన ప్రశ్నలు ఇంకా అనేకమున్నా ఆ రోజుకు అంతా సెలవు తీసుకున్నారు. ఇలా రోజూ వచ్చి ఇక్కడున్నన్నాళ్ళు నన్ను చిత్రవధ చేస్తారా ఏమిటి అని హడలిపోయాను. మర్నాడు లేచి స్నానానికి చెరువు దగ్గరికి వెళ్లాను. అప్పటికి కొందరు యువతులు తలొక బిందే చంకన పెట్టుకొని వయ్యారంగా వచ్చారు. నన్ను చూసి సిగ్గుబడి కొంచెం దూరంగా ఒక క్షణం నుంచని వాళ్లు నెమ్మదిగా నీటిలోకి దిగారు. వాళ్ల వయ్యారము, వాళ్ల సౌందర్యము, వాళ్లు లజ్జా చూస్తూ ముగ్ధుణ్ణై మన పల్లెపడుచుల్లో కూడా ఎంత లావణ్యమూ నాజూకు ఉన్నదో అని ఆశ్చర్యపోతూ నీళ్లల్లో నెమ్మదిగా అటూ ఇటూ ఈదుతూ తేలుతూ మునుగుతూ కాలాయాపం చేయడం మొదలుపెట్టాను. ఆడవాళ్లంతా స్నానాలు చేసి కబుర్లు చెప్పుకుంటూ మందహాసాలతో నెమ్మదిగా ఇళ్లకు బయలుదేరారు. వీళ్ళింత చిన్నతనంలో ఇంత బరువు బిందెలు ఎత్తుకుంటుంటే మటుకు నాకు మనస్సు చివుక్కుమన్నది. పోనీ ఆ బిందెలు నేనెత్తనా అందామనుకున్నాను. కాని నేను మటుకు ఎన్ని బిందెలు మోసుకుపోగలను? ఎంతమంది చంకలకు అందిస్తూ నిలబడగలను? అందుకని ఊరికే జాలి పడుతూ మౌనంగా వాళ్ల కేసు చూస్తూ నీళ్లల్లో నిలబడ్డాను. అందరూ గట్టుమీదకి వెళ్లారు. ఒక అమ్మాయి మటుకు సుమారు 16 ఏళ్లుంటాయి. పలుచగా కొందనపు బొమ్మలా ఉంది. పాపం ఆ అమ్మాయి బిందె ఎత్తుకోలేక ఎంతో అవస్థపడుతూ ఉంది. కాస్త చెయ్యిమ్మని తోటివాళ్లను పిలిస్తే వినిపించుకోకుండా ముందుకు సాగుతున్నారు. నాకా పిల్లని చూస్తే జాలివేసింది. ఆలోచించకుండా ఒక్కడుగు ముందుకు వేసి, ఉండమ్మా నేను సాయం చేస్తాను అన్నాను. ఆ అమ్మాయి ముఖం సిగ్గుతో కందగడ్డలా ఎర్రబడ్డది. వద్దననవల్నని ప్రయత్నించింది, కానీ నోట మాట రాలేదు. నిశ్శబ్దంగా పెదవులు మట్టుకు కదిలినాయి. నేనిదేది గమనించినట్టు ఒక పక్కను బిందెని పట్టుకొని భుజం మీదకి ఎత్తుకోవడానికి సహాయం చేశాను. గత్యంతరం లేక హడలిపోతూ ఆ అమ్మాయి నా సహాయంతో బిందెను భుజానమర్చుకున్నది. ఆ బిందె భుజానికెత్తేటప్పుడు నా చేయి పొరపాటున ఆమెకు తగిలింది. పాపం ఆ పిల్ల గజగజలాడిపోయింది. బిందె కింద పడేస్తుందేమో అన్నంత భయం వేసింది నాకు. ఈ పిల్ల రావడం లేదేమా అని తోటివాళ్లంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు. నేను బిందె పట్టుకొని సహాయం చేయడం చూసి నిర్ఘాంతపోయారు. ప్రపంచమంతా ఒక్కసారి చైతన్యం ఉడికిపోయినట్లయింది. ఈ పిల్లనుద్దేశించి సీతా అని కేకవేసింది ఒక అమ్మాయి. హడలిపోతూ ఈ పిల్ల తల వంచుకొని గబగబా నడిచింది. ఇంకేముంది? క్షణంలో ఈ వార్త గాలిలో పాకిపోయింది. నా మీద సదభిప్రాయం కొంత తగ్గింది గ్రామానికి. దీంతో ఊళ్ళో 2 పార్టీలుగా ఏర్పడ్డవి. పెద్దవాళ్లు, స్త్రీ పురుషులంతా ఒకటి, కుర్రకారంతా ఒకటి. వాళ్లు నా పక్షం అన్నమాట. వాళ్లందరికీ నా మీద ఒక విధమైన అభిమానం ఏర్పడ్డది. కుర్రకారులో మగవాళ్లు అస్తమానో నాతోటే కాలక్షేపం. నేను ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతుంటే అందులోనూ విదేశాలలో ఆడవాళ్ల సంగతులు వర్ణిస్తుంటే వాళ్లకు మరీ హుషారుగా ఉండేది. ఇది జరిగిన 1-2 రోజుల తర్వాత మళ్లీ చెరువు దగ్గర నేను మరికొందరు కుర్రాళ్లు స్నానం చేస్తున్నాం. ఆడవాళ్లు, పెద్దవాళ్లు చాలామంది తొందరగా స్నానాలు చేసి నీళ్లు తీసుకువెళ్తున్నారు. నేను ఒళ్ళు తుడుచుకుంటున్నాను. ఇంతలో ఒక వితంతువు, సుమారు 25 ఏళ్ల మనిషి నా వైపు తిరిగి ఒక మందహాసం విసురుతూ సిగ్గు అభినయిస్తూ, కాస్తి బిందె ఎత్తుదూ నాయనా, నా చెయ్యి బొత్తిగా స్వాధీనం లేకుండా ఉంది అన్నది ఆర్ధోక్తితో. అంతమంది ఆడవాళ్లున్నంతసేపు వాళ్లనెవ్వళ్ళని సహాయం అడగకూడదా అన్నాను. నేనొస్తున్నాను అంది ఒక ఆవిడ నెమ్మదిగా. నాకేమీ తోచక ఒక క్షణం తటపటాయించాను. ఏమబ్బాయి, దిక్కుమాలిన దాన్ని, అవసరానికి ఆసరా అడిగాను కదా, కాస్త చెయ్యి వేయకూడదు. అవును, నేనేం చిన్నపిల్లనా, చక్కనిదాన్నా అన్నది సన్నాయి నొక్కులు నొక్కుతూ. అమ్మని తస్సాగొయ్యా, ఎంత మాటన్నావు అనుకొని ఆవిడ కోరిన సహాయం చేశాను. ఊళ్ళో ఆవిడ చాలా ప్రసిద్ధురాలని, గ్రంథసాంగురాలని నాకు తర్వాత తెలిసింది. ఇంకేముంది, నా ఖ్యాతి ఈ దెబ్బతో గ్రామం నలుదిశలా వ్యాపించింది. కాని నా స్నేహితులు మట్టుకు నన్ను విడిచిపెట్టలేదు. నా ధైర్య సాహసాలు మెచ్చుకొని నాకు మరింత సన్నిహితులైనారు. వాళ్ల ప్రోత్సాహం మీద ఒకటి రెండు ఉపన్యాసాలు కూడా ఇచ్చాను. ఆ ఊళ్ళో స్త్రీలకు కూడా ప్రత్యేకించి ఏదో ఒక ఉపన్యాసం ఇమ్మన్నారు. అలాగే వాళ్లకు చెప్పవలసిన విషయాలు చాలానే ఉన్నాయి కాబట్టి స్త్రీలకు వేరే సభ ఏర్పాటు చేయమన్నాను. మా మిత్రుడు ఆ సభ ఏర్పాటుకు ఎంత ప్రయత్నం చేసినా పడుచువాళ్లను పంపటానికి పెద్దవాళ్లెవ్వరూ ఒప్పుకోలేదు. ఇక ముసలివాళ్లకు ప్రత్యేకించి నేను చేయవలసిన వేదాంత బోధలు ఏమీ లేవు పొమ్మన్నాను.
Now you are listening to Mayan Media, the voice of India.